Srimad Bhagavatam, 5th canto, 5th chapter, text number 1, given by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada, recorded on September 12, 1969, in London, England.
Nāyaṁ dīha dīha bhājāṁ lūyokhe, pasyāṁ kāmāṁ arhatilīr hujāvahe, तथे विद्वं पुत्र का जीवा सत्तां शुद्धे जस्मा ब्रह्म सोखम अनंता दिस इज ए भास रिस्पेक्टेड बाय महाराज ऋषभ के सन Maharaj Vishabdev was incarnation of Krishna, Vasudev, long, long years ago, and he was the emperor of the whole world. Formerly, there was only one king on this planet. In every planet, there is a predominating personality. Maybe not only this planet, all other planets also. And the predominating deity, or you may call the king or emperor, in the moon planet, is called Chandra. Similarly, the predominating deity of the emperor in the sun planet at the present moment is called Virasya. So, the predominating deity of the emperor in each and every important planet, they are mentioned in the Srimad Bhagavatam. That means the author of the Srimad Bhagavatam has complete knowledge not only of this universe, but also beyond the universe.
Srila Prabhupada was Saptunaru. Nayan Deho Deha Bhajam Nurloke కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజామ్యే బో దివ్యం పుత్రకాయేన సత్వం సుద్యేది యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం స్వనంతం. మహారాజు వృషభదేవుడు తన కుమారులకు చెప్తున్నటువంటి ఉపదేశం ఇది. మహారాజు వృషభదేవుడు కృష్ణుడి యొక్క అవతారం, వాసుదేవుని యొక్క అవతారం. చాలా చాలా కాలం క్రితం భగవంతుని యొక్క అవతారంగా ఈ వృషభదేవుడు అవతరించాడు. ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆయన చక్రవర్తిగా ఉండేవాడు. పూర్వకాలంలో ఒక్కొక్క గ్రహానికి ఒకే ఒక్క రాజు ఉండేవాడు. ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రధానమైనటువంటి అధిష్టాన దేవత లేదా ఒక ప్రధానమైన అధిష్టాన మూర్తి అనేటువంటి వాళ్ళు ఉండేవాడు. ఈ ఒక్క గ్రహానికి కాదు, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అన్ని గ్రహాలకు కూడా ఇలానే ఉంటుంది. ఈ అధిష్టాన దేవత లేదా అధిష్టాన మూర్తిని మనం చక్రవర్తి అని పిలుచుకోవచ్చు, సార్వభౌముడు అని పిలుచుకోవచ్చు, రాజు అని చెప్పి పిలవచ్చు. ఉదాహరణకు చంద్రమండలం ఉందనుకోండి, చంద్రమండలం ఉన్న అధిష్టాన దేవతని చంద్రుడు అంటారు. అలానే సూర్యమండలంలో అధిష్టాన దేవత లేదా చక్రవర్తి ఎవరు అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చక్రవర్తి వివస్వానుడు. ఇలా అధిష్టాన మూర్తి లేదా చక్రవర్తి అనేటువంటి వారు ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా శ్రీమద్ భాగవతంలో ప్రస్తావించబడి ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రచయితకు ఈ విశ్వానికి సంబంధించే కాదు, ఈ విశ్వానికి అతీతమైనటువంటి విషయాల పట్ల కూడా పూర్తిగా పరిజ్ఞానం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి.
There is spiritual sky There are also different planets, but in those planets, the predominating deity is the Supreme Personality of Godhead Himself.
ఈ విశ్వానికి అతీతంగా ఆధ్యాత్మిక ఆకాశం ఉంది. ఆ ఆధ్యాత్మిక ఆకాశాన్ని ఆధ్యాత్మిక జగత్తు అంటాం. ఆ ఆధ్యాత్మిక జగత్తులో విభిన్నమైనటువంటి ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. కానీ ఆ ఆధ్యాత్మిక లోకాలన్నింటిలో కూడాను అధిష్టాన మూర్తి ఎవరు అనంటే స్వయంగా సాక్షాత్తు దేవాది దేవుడే, భగవంతుడే.
The predominating deity or the person is a very pious human being or even being, even a human being. In our higher planetary system, they are also like human beings. Their features are exactly like us. Two hands, two legs, one head, like that. But they are very fast. They are God conscious.
ఈ భౌతిక జగత్తులో కూడా ప్రతి ఒక్క గ్రహంలో, ప్రతి ఒక్క గ్రహ మండలంలో అధిష్టాన మూర్తి ఖచ్చితంగా ఉంటారు. కానీ అధిష్టాన మూర్తి ఎవరై ఉంటారు? ఎవరో ఒక పుణ్యాత్ముడైనటువంటి మానవుడు, ఎవరో ఒక పుణ్యాత్ముడైనటువంటి జీవుడే అయి ఉంటాడు, సామాన్యంగా మానవుడు అయి ఉంటాడు. కానీ ఇంకా ఇతర ఉన్నతమైనటువంటి లోకాల్లో అక్కడ కూడా మానవుల్లాగానే ఉంటారు. వాళ్లకు ఉండేటువంటి రంగు రూపురేఖలన్నీ కూడాను మానవుల్లాగానే ఉంటాయి. రెండు చేతులు, రెండు కాళ్ళు, ఒక తల, ఈ విధంగా. కానీ వాళ్ళు చాలా చాలా పుణ్యాత్ములై ఉంటారు. చెప్పాలంటే వాళ్ళంతా కూడాను భగవత్ చైతన్యంలో ఉంటారు.
In every planet, the living entities of human beings, they are different grades. Just like in this planet also, in some portion of this world, there are savages and civilized persons, and in some portion of the world, there are civilized persons, intelligent persons, God-conscious persons. As there are different grades of persons in this planet, similarly, there are different grades of beings, living beings or human beings in different parts of the planet.
ప్రతి గ్రహంలో కూడాను జీవులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, మానవులు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే ఆ మానవ జాతి అనేటువంటిది విభిన్నమైనటువంటి స్థాయిల్లో ఉంటుంది అన్నమాట. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ప్రపంచంలోనే, ఈ భూమండలంలోనే మనం చూడండి, ఈ భూమండలంలో, ఈ ప్రపంచంలో కొద్ది భూభాగం అంతా కూడాను అనాగరికులైన వ్యక్తులతో నిండి ఉంది. కొద్ది భూభాగం ఏమో నాగరికులైన వ్యక్తులతో నిండి ఉంది. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, భగవత్ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు, ఇలా ఈ ఒక్క గ్రహ మండలంలోనే విభిన్న రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా విభిన్నమైనటువంటి లోకాల్లో విభిన్నమైనటువంటి జాతులకు సంబంధించిన మానవులు లేదా జీవులు నివసిస్తూ ఉంటారు. విభిన్న గ్రహ మండలాల్లో వాళ్ళు ఉనికిని కలిగి ఉంటారు.
Consciousness is there, everywhere, every living entity, not only human being, but also animals, the consciousness is there. But the difference is, consciousness without Krishna is lower grade, and consciousness of Krishna in different degrees, they are higher. And when the consciousness is completely Krishna, that is the highest position, or దాట్ ఈస్ ది రియల్ పొజిషన్ ఆఫ్ లివింగ్.
ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినవాడా అధమమైన స్థాయికి చెందినవాడా అనేటువంటిది ఆ వ్యక్తికి ఉండేటువంటి కృష్ణ చైతన్యాన్ని చూసి లెక్కగట్టవలసి ఉంటుంది. చైతన్యమైనటువంటిది అన్ని చోట్ల ఉంది, అన్ని జీవులకి ఉంది, మానవులకే కాదు జంతువులకు కూడా చైతన్యం ఉంది. చైతన్యము అనేటువంటిది సర్వజీవులకి ఉంది. దాని వ్యత్యాసం ఏమిటంటే కృష్ణుడు లేని చైతన్యము అధమమైనటువంటి చైతన్యము, కృష్ణుడు ఉన్న చైతన్యము ఉన్నతమైన చైతన్యము. అయితే ఆ ఉన్నతమైన చైతన్యంలో కూడా విభిన్నమైనటువంటి స్థాయిలు, కానీ కృష్ణుడు ఉన్నటువంటి చైతన్యం అనేది ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయిగానే పరిగణించాలి. కానీ ఎప్పుడైతే మనం సంపూర్ణంగా కృష్ణుడి యొక్క చైతన్యంలో ఉంటామో ఆ సంపూర్ణ కృష్ణ చైతన్యమైనటువంటిది అత్యున్నతమైనటువంటి స్థానం, అదే జీవుని యొక్క అసలైనటువంటి నిజమైనటువంటి స్థానం.
This human form of life, Maharaj Bharat is instructing to his sons. He has 100 sons. So all of them are assembling together and the king before retirement was instructing
కాబట్టి మానవ జన్మ అనేటువంటిది దేనికోసం నిర్దేశించబడింది అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ వృషభదేవుడు తన కుమారులకు తెలియజేస్తున్నాడు అనమాట. వృషభదేవునికి 100 కుమారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశమై ఉన్నారు రాజుతో పాటుగా. ఆ వృషభదేవుడు ఏంటంటే తాను ఈ బాధ్యతలను విరమించే ముందుగా తన బిడ్డలందరికీ కూడాను ఉపదేశం చేయాలని చెప్పేసి అనుకున్నాడు ఆయన.
Instructing his sons. It is the duty of the father that before retirement. Now here is one significant point. While the king was retiring, that is the system, Vedic system. Either one is king or one is ordinary human being, at a certain age, he must retire. That is Vedic system.
కాబట్టి ఋషభదేవుడు తన కుమారుడికి ఉపదేశం చేస్తున్నాడు. ఒక తండ్రిగా తాను బాధ్యతలు విరమించే ముందు కుమారులందరికీ కూడా ఉపదేశం చేయడం అనేటువంటిది ఒక బాధ్యత. ఇక్కడ కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మనందరం కూడా గుర్తించవలసి ఉంది. అదేమిటంటే రాజు ఎందుకు బాధ్యతల్ని పదవిని విరమించాలి, ఎందుకు పదవిని విరమణ తీసుకోవాలి అంటే అది పద్ధతి, వైదిక పద్ధతి. ఆ వ్యక్తి రాజు కావచ్చు, లేకపోతే కుటుంబ యజమాని కావచ్చు, ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఒక వయస్సు అంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పదవి విరమణ చేయాలి. ఎందుకంటే అది వైదిక విధానం.
One is king and one has ample opportunity for sense enjoyment. Therefore, he should indulge in sense enjoyment without retiring from family life. That is not Vedic system. The Vedic system is, the aim is how to elevate oneself. It is perfection of Krishna consciousness. That is
Vedic. వైదిక విధానం ఏమిటంటే ఈ విధంగా ఒక వయస్సు అంటూ వచ్చిన తర్వాత విరమణ తీసుకోడు. అంతేగాని నేను రాజునై ఉన్నాను కదా అని చెప్పేసి విస్తారంగా ఇంద్రియ భోగాలు కానీ సౌకర్యాలు సదుపాయాలు కలిగి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడూ కూడాను అతను తన ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉండి కుటుంబ జీవనం నుంచి కుటుంబపరమైన వాతావరణం నుంచి విరమణ తీసుకోకుండా అలానే భోగిస్తూ సుఖిస్తూ కూర్చోమని కాదు, అది వైదిక పద్ధతి కాదు. వైదిక పద్ధతి ఏమిటంటే అసలు లక్ష్యం ఎలా ఉండాలి అంటే మనల్ని మనం కృష్ణ చైతన్యంలో పరిపూర్ణతను సాధించుకునే దిశగా ప్రగతి సాధించాలి, అది వైదిక పద్ధతి.
In the 15th chapter, 15th verse, దేవైస్త సర్వై అహమేవ దేవ్యం. The whole Vedic system is designed or planned how to know Krishna. So if you follow Vedic system, then the ultimate objective should be to know Krishna. That is the Vedic version and corroborated by Lord Krishna himself. He is the original compiler of Vedas, therefore his version should be accepted, that the objective of studying Vedas means to know Krishna. That's Vedaishya Sarve Ahameva Devya.
మీరు భగవద్గీత చదివి ఉన్నారు, అందులో 15వ అధ్యాయం 15వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదైస్య సర్వై అహమేవ వేద్య. మొత్తం ఈ వైదిక విధానం అంతా కూడాను ఏ విధంగా రూపొందించబడింది, లేదా ఏ విధంగా పథకం ఏర్పాటు చేయబడింది అంటే కృష్ణుణ్ణి తెలుసుకోవడం కోసం మాత్రమే. మీరు గనక వైదిక విధానాన్ని చక్కగా అనుసరించారనుకోండి, ఆ వైదిక విధానం ప్రకారంగా సర్వోన్నతమైనటువంటి జీవిత లక్ష్యం కృష్ణుని తెలుసుకోవడం. వైదిక పద్ధతి అది. ఈ వైదిక విధానమే సాక్షాత్తు దేవాదిదేవుడు కృష్ణుడు భగవద్గీతలో కూడా మనకు ప్రతిపాదిస్తున్నాడు. యథార్థంగా ఈ వేదాలన్నింటినీ కూడాను రచించినటువంటి రచయిత ఆ కృష్ణుడే. అందుకనే ఆయన చెప్పినటువంటి ఈ మార్గాన్ని, ఈ పద్ధతిని మనం అందరం కూడా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సర్వ వేదాధ్యయనం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే కృష్ణుని తెలుసుకోవడం అంతే. వేదైశ సర్వై అహం ఏవ వేద్యః.
దేర్ఫోర్ ది కింగ్ విశాఖ ఇస్ అడ్వైజింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ సన్ హి హస్ రిటైర్డ్ వై హి హస్ రిటైర్డ్ పీపుల్ ఇన్ ఇండియా హిస్ కింగ్డమ్. Just like at the present moment, either a king or a family man does not retire. Even a poor man living in his family in great difficulty, but if you ask him to retire, he will not be able. We have asked many old men, he's suffering, he's not happy with his family members. But if I say, why you are taking so much trouble with the family, why not come and live with us in Krishna consciousness society? We want it. Because we have no basic training. Up to the end of the life, you stick to the family life.
అందుకని ఇక్కడ మహారాజు వృషభదేవుడు తన 100 మంది కుమారులు కూడాను ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ 100 మంది కుమారులకి చక్కగా ఉపదేశం చేసి తాను పదవి విరమణ చేయాలని. ఆయన ఎందుకు పదవి విరమణ చేయాలి, అలా ఎందుకు చేస్తున్నాడు, ఆయన చేయవలసిన అవసరం ఏంటి? అలానే రాజ్యభోగాన్ని అనుభవిస్తూ రాజుగా కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ప్రశ్న పరిస్థితి అదే కదా మనం చూస్తుంది. రాజు గాని లేకపోతే ఒక గృహస్థుడు గాని ఒక సామాన్య కుటుంబీకుడు గాని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల నుంచి వాళ్ళ పదవుల నుంచి విరమించరు. చివరికి ఒక పేదవాడిని వెళ్ళి అడగండి, ఆ పేదవాడు తన కుటుంబాన్ని అనేక కష్టాలు పడుతూ ఈడ్చుకొస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఈ కుటుంబ జీవితం ఎందుకే ఎంత కష్టపడతావు, విరమించవయ్యా అని చెప్పి అంటే ససేమీరా ఒప్పుకోడు. మేము చాలా మంది వృద్ధులను అడిగాం, అతను ఒక పక్క బాధపడుతుంటాడండి, కుటుంబ సభ్యులతో అతనికి ఏమాత్రం ఆనందం లేదు, వాళ్ళందరూ ఆయన నానా రకాలకు ఇబ్బంది పెడుతుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగాం అనుకోండి, ఎందుకయ్యా నువ్వు కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నావు, కుటుంబం కోసం ఇంత అగచేట్లు దేనికి, దీనికన్నా బదులు నువ్వు ఇవన్నీ వదిలి వచ్చి మాతో సంతోషంగా హాయిగా కృష్ణ చైతన్య సంఘంలో నువ్వు చక్కగా భక్తి చేసుకోవచ్చు కదా అంటే అస్సలు అతను ఒప్పుకోడు. ఎందుకు చెప్పండి? వైదిక పరమైనటువంటి శిక్షణ లేదు.
Not only in our country, in other countries also. In your country, Great Britain, Mr. Churchill. Unless you are forced to death, you will not be your politics. Our Gandhi, he was killed by another political group. But then you are forced to return.
వైదికపరమైన శిక్షణ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళ పరిస్థితి ఏమిటంటే, చివరికి వాళ్ళు చనిపోయే వరకు జీవితాంతం కూడా వాళ్ళ యొక్క కుటుంబ జీవితాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. ఆ కుటుంబ జీవితాన్ని అలానే అంటిపెట్టుకునే ఉంటారు అన్నమాట. వాళ్ళ జీవితం చివరి వరకు కూడా అదే పరిస్థితి. చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది నేను చూస్తున్నాను. మా దేశంలో కూడాను మేము ఎంతోమంది వృద్ధులైనటువంటి రాజకీయ నాయకులను గమనించి ఉన్నాం. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినా కూడా. ఇక్కడే కాదు, మీ దేశంలో కూడా అలాంటి పరిస్థితి. అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి. మీ దేశంలో గ్రేట్ బ్రిటన్లో చర్చిల్ ఉన్నాడు. ఆయన చివరికి మరణం బలవంతంగా ఆయన్ని సమీపించే వరకు ఆయన తన రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టలేకుండానే ఉన్నాడు. అలానే మా దేశంలో కూడా గాంధీజీ, ఇంకొక రాజకీయ బృందం ఆయన్ని హతమార్చే వరకు కూడా ఆయన అది దానిలోనే కొనసాగారు. అప్పుడు ఆయన బలవంతంగా విరమించవలసిన పరిస్థితి
ఏర్పడింది. మహాత్మా గాంధీ struggle with the Britishers, that they should go and Indians should have their independence. Now we are attaining independence and Britishers have gone. Now you preach Bhagavad Gita. You have got some influence. You are known throughout the whole world, a very saintly person. And you also prove yourself that you are a great scholar of Bhagavad Gita. Why don't you take up Bhagavad Gita and preach? There was no reply. And he was still meddling with politics. So much so that his own assistant became disgusted. And it is said that he was flying to the king. You see, how the intoxication of this materialistic way of life.
యదార్థం ఏమిటంటే, అప్పుడు ఆ సమయంలో, ఆ స్వాతంత్ర సమర ఉద్యమాలు జరిగేటువంటి సమయంలో, గాంధీజీ చాలా తీవ్రంగా శ్రమించారు. చివరికి స్వాతంత్రం వచ్చేసింది భారతదేశానికి. గాంధీజీ స్వాతంత్రాన్ని సంపాదించారు. సంపాదించిన తర్వాత నేను స్వయంగా గాంధీకి ఉత్తరం రాశాను, మహాత్మా గాంధీజీ, మీరు దేశానికి స్వాతంత్రం తేవడానికి చాలా కష్టపడ్డారు. మీరు స్వాతంత్రం కోసం ఎన్నో విధాలుగా మీరు శ్రమించారు. చివరికి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులందరూ కూడా వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు భగవద్గీత ప్రచారం చేయండి. ఎందుకంటే మీకు భారతదేశ వ్యాప్తంగా ఎంతో పలుకుబడి ఉంది. మీరంటే ఎంతో మంది గౌరవం ఉంది. ఒక భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని ఒక గొప్ప సాధు మహాత్ముడిగా గుర్తిస్తూ ఉంది. అంతేకాకుండా మీరు మిమ్మల్ని భగవద్గీత బాగా తెలిసినటువంటి ఒక విద్వాంసునిగా మీరు అందరి ముందు కూడాను ప్రతిపాదించుకున్నారు. మరి అలాంటప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చేసింది కదా, ఈ రాజకీయాలు ఇవన్నీ వదిలిపెట్టి మీరు భగవద్గీత ఎందుకు ప్రచారం చేయకూడదు అని నేను స్వయంగా ఉత్తరం రాశాను. కానీ గాంధీజీ నుంచి సమాధానం రాలేదు. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో ఆయన తలదూర్చుతూనే ఉన్నాడు. చివరికి ఆయన దగ్గర ఉండేటువంటి అనుచరులు అనుయాయులు కొద్దిమంది చాలా విసుగు చెందారని, ఆ తర్వాత ఆయనను హతమార్చడానికి వాళ్లే పథకం పన్నారని చెప్పి తెలిసింది. చూడండి, భౌతికమైనటువంటి జీవిత విధానం ఎంత మత్తు ఎంత ప్రమత్తతతో కూడిందో దీన్ని బట్టి చూడండి. చూడండి, పదవి మత్తు అనేటువంటిది ఎంత భయంకరమైందో అర్థం చేసుకోండి. ఆయన అందరూ మహాత్ముడు అని చెప్పంటారు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పంటారు. మరి ఆయన తన స్వరాజ్యాన్ని సాధించాడు. స్వరాజ్యాన్ని సాధించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనుకున్నది సాధించిన తర్వాత ఆయన యథార్థంగా భగవద్గీత ప్రచారం చేసి ఉండాల్సింది. కానీ ఆ రాజకీయాలకు అలానే అంటిపెట్టుకుని పోయి రాజకీయాలను వదులుకోలేకుండా ఉన్నాడు. ఆ రాజకీయాలు అంటిపెట్టుకుని పోయి ఉండడం వల్ల ఏమైంది, చివరికి బలవంతంగా రాజకీయాలను వదిలిపెట్టవలసి వచ్చింది. ఎలా? హతమార్చబడ్డాడు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పరిస్థితి కూడా అంతే. ఎవరు పరిస్థితి అయినా అంతే, ఎవరు కూడాను స్వచ్ఛందంగా సహజంగా పదవి విరమణ చేయడానికి ముందుకు రారు. వాళ్ళు ఎవరి చేతనో హతమార్చబడ్డమో లేకపోతే ప్రకృతి నియమాలే ఆ వ్యక్తిని హతమార్చడమో జరగాలి. స్వచ్ఛందంగా స్వతహాగా పదవి విరమణ చేసి నేను ఈ విధంగా విరమిస్తాను అని ముందుకు ఎవరు రారు. ఇదే రోగం, ఈ జబ్బు వదిలిపెట్టలేని పరిస్థితి అనమాట. అతను వదిలిపెట్టలేకపోయినాడు. దైవీ హేష గుణమయ్యి మమ మాయ దురచ్చయ అంటే ఇదే.
The man is so strong that even an old man advertised him to be a very pious man. He cannot be upheld. Because Maya is so strong, he is thinking, if I win political field, my countrymen will suffer, so many disaster will happen. He is thinking like that.
మాయ అనేది ఎంత బలమైందని అంటే, ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు కదా, అందరి దృష్టిలో కూడా చాలా మహాత్ముడుగా పుణ్యాత్ముడుగా పేరు పొందాడు కదా, అయినా కూడా రాజకీయాలను వదిలిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే మాయ ఎంత బలమైందంటే, ఆయన అనుకుంటున్నాడు నేను ఈ రాజకీయ జీవితాన్ని వదిలిపెట్టేస్తే దేశ ప్రజలంతా బాధపడతారేమో, ఇంకా ఏమన్నా అనుకోనేటువంటి ఉత్పాతాలు ఏమన్నా జరుగుతాయేమో అట్లా అనుకుంటున్నాడు అంతే.
But actually, things will go on. Many politicians came and gone. In your country, there are many, many great politicians. They came and go on. But your country people are still living and they are going on. In Germany also, many Hitlers came and gone.
అని వాస్తవం ఏమిటంటే, జరిగేవి జరుగుతూనే ఉంటాయి, ఏది ఆగదు. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు వెళ్ళిపోయారు. మీ దేశంలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలందరూ కూడా వచ్చారు వెళ్ళిపోయారు. కానీ మీ దేశంలో ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళ పాటికి వాళ్ళ జీవనం కొనసాగిస్తూనే ఉన్నారా? జరిగేవన్నీ కూడా యథావిధిగా పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయా? జర్మనీలో కూడా అంతే. ఎంతమంది హిట్లర్లు వచ్చారు వెళ్ళిపోయారు.
Similarly, in India also, many Gandhis came and gone. But things are going on. This is explained in the Bhagavad Gita. Prakitakriyamana hi grantarmani sarvasa ahankara vinyinatma katta hamiti nannati. Everything is being done by the laws of nature. You cannot change it. There is a plan, God's plan, It will go on. You don't have to bother yourself, but you will do everything will be classified. You cannot do anything. You are falsely thinking that your leadership is very much needed. No. I was thinking when I was householder, several times there was invitation given by my Guru Maharaj that I should give up my family life and become a sannyasi and preach this Krishna consciousness only. In several ways there was things from my spiritual master, but still I was not living. I was thinking, if I go out, then my family, my sons, my daughters, they will suffer. But actually, I have left my family connection in 1950. Actually, 54, but internationally in 50, for the last 20 years. But they are living, I am living. They are not dying in my absence, and I am not suffering without being in my family. On the other hand, by Krishna's grace, I have got better family members. I have got nice children in a foreign country. They are taking any so much care of me, I could not expect that care from my own children.
అదే విధంగా మా భారతదేశంలో కూడా ఎంతో మంది గాంధీజీలు వచ్చారు వెళ్లిపోయారు, కానీ జరిగేవన్నీ వాటి వాటికి అవి జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం భగవద్గీతలో వివరించబడింది. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. ప్రతి ఒక్కటి కూడా ప్రకృతి నియమాల ప్రకారంగా జరిగిపోతుంటుంది, నువ్వేం మార్చలేవు దాన్ని. అక్కడ ఒక పథకం ఉంది, భగవంతునికి పథకం అంటూ ఒకటి ఉంది, ఆ భగవంతునికి పథకం ప్రకారంగా జరిగిపోతుంది అంతే. ఈ విషయంలో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వేం చింతించాల్సిన అవసరం లేదు. అరే నేను లేకపోతే అన్నీ కూడా తలక్రిందలైపోతాయేమో, పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయేమని. లేదు, అలా ఏం జరగదు. నువ్వు కూడా ఉండి ఏమీ చేయలేవు, కానీ విద్యాభావంతో అనుకుంటున్నావు నువ్వు నా నాయకత్వం చాలా చాలా అవసరం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నావు అంతే, అలా ఏం లేదు. నిజం చెప్తున్నాను, నేను అనుకునేవాడిని. నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు మా గురువు మహారాజు నాకు సూచన ఇచ్చారు, ఏమనంటే కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయవయ్యా అని చెప్పి నాకు ఎన్నోసార్లు గురువు గారు సూచన ఇచ్చారు. అది ఎన్నో ఎన్నో విధాలుగా నా ఆధ్యాత్మ గురువు నాకు దానికి సంబంధించి నాకు ఉపదేశాలు చెప్తూ వచ్చారు, ఎన్నోసారి సన్నివేశాలు కూడా గుర్తు చేశారు, కానీ నేను మాత్రం ముందుకు రావట్లేదు. నేనే అనుకుంటున్నానంటే నేను వెళ్ళిపోయాను అనుకో, నా కుటుంబం ఏమవుద్ది, నా కుమారులు ఏమవుతారు, నా కుమార్తెలు ఏమవుతారు, వాళ్ళందరూ కూడా బాధపడరా, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి నేను అనుకుంటున్నాను. కానీ యథార్థంగా ఏం జరిగిందంటే 1950 నేను నా కుటుంబంతో తెగదింపులు చేసుకున్నాను. యథార్థానికి 54 అనుకోండి, కానీ అసలు 50 నుంచే నాకు కుటుంబంతో ఈ విభేదం అనేటువంటిది మొదలైంది. 54 నేను బయటకు వచ్చాను. ఇప్పుడు గత 20 నేను ఇక్కడ ఉంటున్నాను, ఈ ప్రచారంలో ఉంటున్నాను. 20 నేను కుటుంబాన్ని వదిలిపెట్టి, వాళ్ల పాటికి వాళ్ళు బ్రతుకుతున్నారు, నా పాటికి నేను జీవిస్తున్నాను. నేను లేను కదా అని చెప్పి వాళ్ళు ఏమి చనిపోలేదు, అయ్యో నా కుటుంబ సభ్యులందరూ నా నుంచి దూరం అయ్యారు కదా అని చెప్పి నేనేం బాధపడింది లేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణుడి కృప వల్ల నాకింకా అత్యంత శ్రేష్టమైనటువంటి కుటుంబ సభ్యులు నాకు లభించారు. ఈ పాశ్చాత్య దేశంలో నాకు ఎంతో మంది మంచి మంచి బిడ్డలు లభించారు. వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే నిజంగా చెప్తున్నాను, నా సొంత బిడ్డలు కూడా నన్ను అంతగా పట్టించుకోరు, అంత చక్కగా నన్ను చూసుకుంటున్నారు వాళ్ళు.
But this is God's day. We should depend on Krishna. If Krishna is kind, wherever you go, everyone will be pleased, everyone will be kind. And if Krishna is unpleased, even in your family life, he will not comfort you.
ఇదంతా భగవంతుని కృప. అందుకే మనం అందరం కూడా కృష్ణుడి మీద ఆధారపడాలి. కృష్ణుడు మనమే దయ చూపించాడు అనుకోండి, కృష్ణుడు మన పట్ల ప్రసన్నమయ్యాడు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు మన పట్ల ప్రసన్నం అవుతారు, ప్రతి ఒక్కరు మన పట్ల సంతృప్తి చెందుతారు, ప్రతి ఒక్కరు మన మీద దయ చూపిస్తారు. అదే కృష్ణుడు మన పట్ల అసంతృప్తి చెందాడు అనుకోండి, చివరికి మన కుటుంబ జీవితం పట్ల కూడా మనం సౌకర్యంగా ఉండలేము, చివరికి మన కుటుంబ సభ్యులతో కూడా మనం సౌకర్యంగా ఉండలేము.
Therefore, according to the Vedic system, at a certain age, it is indicated that one should retire from family life.
అందుకని వైదిక విధానం ఏం తెలియజేస్తుందంటే, ఒక వయస్సు అంటూ వచ్చిన తర్వాత కుటుంబ జీవితం నుంచి, గృహస్థ జీవితం నుంచి విరమణ తీసుకోవాలని చెప్పి
నిర్దేశిస్తుంది.
అందుకని ఇక్కడ మహారాజు వృషభదేవుడు ఆయన పదవి విరమణ చేశారు. ఇక చేయబోతూ ముందుగా తన కుమారులందరికీ కూడాను ఉపదేశం చేస్తున్నారు. వారందరూ కూడా ఎంతో విధేయులైనటువంటి కుమారులు. ఆయన చక్రవర్తి, చక్రవర్తి అంటే ఆయన కోరుకున్నది జరుగుతుంది, ఏదైనా సరే ఆయన ఆజ్ఞానుసారమే జరుగుతుంది. అయినా కూడా ఆయన పదవి విరమణ చేసి ఆయన విశ్రామం తీసుకుంటున్నాడు. ఇది వైదిక విధానం.
We have no disadvantage. We have personality, incarnation of Godhead, an emperor, very obedient sons, opulence, everything complete. There are many instances. This son, Bharat Maharaj, he also retired. We have seen Rikish Maharaj, after his retirement, his Bhagavat was recited before him. His grandfather, Maharaj Yudhishthira, they voluntarily retire. So that is a system.
ఆయనకి దీనివల్ల ఏమి ఏ రకమైనటువంటి దుష్ప్రయోజనం అనేటువంటిది ఏమి లేదు. వృషభదేవుడికి ఏ రకమైనటువంటి నిరుపయోజనం అనేది ఏమి లేదు. ఆయనకి అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన స్వయంగా భగవంతునికి అవతారము, అది చక్రవర్తిగా ఉన్నాడు, విజయలేని కుమారులు ఉన్నారు, ఎంతో ఐశ్వర్యం సంపదలు ఉన్నాయి, అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. ఆయనకి అన్ని సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక వయస్సు అంటూ వచ్చిన తర్వాత పదవి విరమణ చేసి ముందుకెళ్లారు. ఇలాంటివి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అంతదాకా ఎందుకు, వృషభదేవుని కుమారుడు భరత మహారాజు ఆయన కూడా ఒక సమయం అంటూ వచ్చిన తర్వాత విరమణ చేశారు. మీకు తెలిసిన విషయం పరీక్షిత మహారాజు ఆయన పదవి విరమణ చేసిన తర్వాతనే భాగవతం అనేటువంటిది ఆయన ముందు ప్రస్తావించబడింది, కీర్తించబడింది. కానీ ఆ పరీక్షిత మహారాజు తాతగారు యుధిష్ఠ మహారాజు ఆయన స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ముందుకు వచ్చారు. కాబట్టి ఏమిటంటే ఇదంతా కూడా ఇది ఒక పద్ధతి, వైదిక పద్ధతి.
Then, in the early age, either you become a son of a king, or you are son of an ordinary man, you must go to the ashram of spiritual master and live there as servant. That is called brahmachari. Brahmachari life means to serve the spiritual master as menial servant. Whatever he will ask, the brahmachari will do. It is so much strict that brahmachari, whatever he collects, he gives to the spiritual master. The spiritual master's property. It is not his property. And the స్పిరిచువల్ మాస్టర్ ఇట్ ఈ పర్వేస్ టు కాల్ వన్ డిసైపుల్ వై యువర్ సన్ కమ్ అండ్ టేక్ యువర్ ప్రసాదం దెన్ హీ విల్ నాట్ టేక్ ప్రసాదం విదౌట్ డూయింగ్ దట్ హీ విల్ స్టార్ట్ అప్టర్ స్పిరిచువల్ మాస్టర్ డస్ నాట్ ఫర్గెట్ దట్ దీస్ ఆర్ ది ఇంజంక్షన్ దట్ ఇఫ్ హీ డస్ నాట్ ఆస్క్ యూ కమ్ అండ్ టేక్ యువర్ ప్రసాదం then you should not touch yourself. These are there are so many scriptures. So this is the beginning.
ఒక కాలంలో ఎలా ఉండేదంటే రాజకుమారుడైనా సామాన్యుడు కుమారుడైనా కూడా ఆశ్రమానికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక గురువు దగ్గర ఒక వినయపూర్వకమైన సేవకుడిగా అతను సేవ చేయాలి. ఆ సేవా జీవితాన్ని బ్రహ్మచారి జీవితం అన్నారు. బ్రహ్మచారి జీవితంలో ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక గురువు దగ్గర వినయపూర్వకమైన సేవకుడిగా ఉండాలి. ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తే ఆ బ్రహ్మచర్య చేయాలి. ఈ నిర్దిష్టత ఎంత ఉంటుంది అని అంటే తాను ఏదైతే సేకరించాడో బ్రహ్మచర్య అంతా కూడాను ఆధ్యాత్మిక గురువుకి ఇస్తాడు. ఆధ్యాత్మిక గురువు యొక్క సంపద అది, అతని సంపద కాదు. ఆధ్యాత్మిక గురువు ఒకవేళ నాయన ఆహారం తీసుకో ప్రసాదం తీసుకో అని చెప్పడం మర్చిపోయాడంటే ఆ శిష్యుడు ప్రసాదం తీసుకోవడానికి లేదు, పిలవకుండా ప్రసాదానికి వెళ్ళడానికి కూడా లేదు, ఆకలితో అలానే ఉండేవాడు. అదే అసలు విషయం. ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా ఆ విధంగా మర్చిపోడు, ప్రసాదం తీసుకున్నానని చెప్పడం ఎప్పుడు మర్చిపోడు. కానీ ఇక్కడ మనకు ఉపదేశాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఆయన గనక వచ్చి ప్రసాదం తీసుకున్నాయని చెప్పకపోతే ఆహారాన్ని తాగడానికి కూడా లేదు. ఇంకా ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా నిర్దిష్టమైనటువంటి నియమాలు ఉన్నాయి.
And these scriptures have followed even if he is son of a king or even if he is Supreme Personality of Godhead, just like Krishna. Krishna also undergone this discipline he accepted when he was a brahmachari for some time. So, this is the system.
కాబట్టి ఇది జీవిత ఆరంభం అంటే ఈ విధంగా ఉండాలి. రాజకుమారుడు కావచ్చు లేకపోతే సామాన్య కుమారుడు కావచ్చు, ఎవరైనా సరే ఒకే నియమాన్ని పాటించాలి. అందరికీ ఒకే విధమైనటువంటి నియమాలు, దేవాదిదేవుడు విధించినటువంటి నియమాలు. దేవాదిదేవునికైనా అదే నియమాలు. ఉదాహరణ కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, కృష్ణుడు కూడాను ఆయన కొంతకాలం గురువు యొక్క ఆశ్రయంలో ఆశ్రమ వాతావరణంలో బ్రహ్మచారిగా ఉండి క్రమశిక్షణ పద్ధతిని అంతా కూడా ఆయన తీసుకున్నాడు. ఇది విధానం అనండి. అందుకని వైదిక విధానం ఎలా అంటే మొట్టమొదటి జీవిత ఆరంభంలో బ్రహ్మచారిగా ఉండాలి, ఆ తర్వాత వివాహం చేసుకొని భార్య బిడ్డలు కుటుంబ జీవితాన్ని పాటించాలి, ఆ తర్వాత కుటుంబ జీవితం నుంచి విరమణ పొందాలి. ఆ విధంగా విరమణ పొందడం అనంటే భార్యాభర్త ఇద్దరు కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఈ విధంగా ప్రయాణించాలి. ఇది వైదిక విధానంలో ఉన్నటువంటి పద్ధతి. తర్వాత మళ్ళీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ఎప్పుడైతే ఆ భర్త తన కుటుంబ జీవితం నుంచి పూర్తిగా విముక్తులు అవుతాడో అప్పుడు సన్యాసం తీసుకోవాలి. ఇది విధానం అనమాట. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇది సక్రమమైనటువంటి వైదిక విధానం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదికి జయ గౌర్ ప్రేమనంది హరిహరి బోల్.